వర్ణధ్యానం గురించి చెప్పుకుంటాం. ఈ వర్ణధ్యానం అంటే రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే రంగులతోటి, వర్ణం అంటే రంగు అని, వర్ణం అంటే అక్షరం అని, రెండు ఉన్నాయి. అసలు ప్రతి శబ్దానికి ఒక రంగు ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి అక్షరము రంగు వేరువేరు కాకుండా కలిసి ఉంటాయి. మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక రకమైన రంగు, ఆ రకమైన దృష్టి ఉన్న వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. గాయత్రి మంత్రం మొత్తం చదివితే అంతా కలిపి మనం ఏ భావంతో ఉచ్చరిస్తున్నామో దానికి తగ్గ కలర్ వస్తుంది బయటికి. అలాగా ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలన్నిటికీ కూడా ప్రతిదానికి ఒక్కొక్క విడిగా ఒక రంగు ఉంటుంది. రంగులు అంటే అన్ని రంగులు ఉంటాయంటే అన్ని రంగులు ఉండవు. ఒక్కొక్క అక్షరం లేదా రెండు అక్షరాలు మూడు అక్షరాలు కలిపి ఎరుపు రంగు ఉండొచ్చు, లేదా పసుపు బంగారం రంగు ఉండొచ్చు, లేకపోతే బూడిద రంగు ఉండొచ్చు, లేదా జపాకుసుమ అంటే మందార పువ్వు రంగులో ఉండొచ్చు, లేకపోతే తెల్లగా ఉండొచ్చు. ఇలాగా కొన్ని వర్ణాలు ఉన్నాయి. అసలు మనకు పంచముఖి గాయత్రిలో ముక్త విద్రుమ హేమ నీల ధవళ, ధవళ అంటే తెల్లటి తెలుపు, నీలం అంటే అందరూ తెలుసు, ముక్త అంటే ముత్యం లాంటిది అనమాట, ముత్యంలో ఉండి తెలుపు ఉంటుంది అలాంటిది. విద్రుమ ఒక రకమైన ఎరుపు, హేమ బంగారం, నీల నీలం, ధవళ తెల్లడి తెలుపు. ఇలాగ ఐదు రకాల రంగులు గాయత్రి పంచముఖిలో మామూలుగానే ఇచ్చారు. అమ్మవారిని ధ్యానం చేయటం పంచకోశాలకి, ఐదు కోశాలకి ఐదు రంగులు అనమాట. అలాగే 24 అక్షరాలకి 24, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రకమైన రంగు. ఆ రంగుని ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఈ వర్ణాల ధ్యానం అంటే ఈ కలర్ మెడిటేషన్. ఇదివరకు మనం ఎక్సోట్రిక్ ఎస్ట్రాలజీ, స్పిరిచువల్ ఎస్ట్రాలజీ చెప్పుకున్నప్పుడు కొన్ని వర్ణాలు చెప్పుకున్నాం, ఆల్రెడీ కొన్ని రంగులు చెప్పుకున్నాం. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే బంగారు రంగులో ఉంది ధ్యానం చేయడం. ఈ మనం పడే బాధలు కానీ, మనం పడే కష్టాలు కానీ, మనం పడే ఇబ్బందులు కానీ, మనకు ఎదురయ్యే ఆటంకాలు కానీ, ఇవన్నీ కూడా మనం చేసుకున్న కర్మకి ప్రతిఫలంగా మనకు వచ్చేవే, ఎవరు క్రియేట్ చేసినవి కాదు. ఇది మొదట గుర్తుపెట్టుకోవాలి. మనం చేసిన వాటిని మనం అనుభవిస్తున్నాం కాబట్టి, ఆ మనం చేసిన వాటిల్లో దోషాలు ఉన్నాయి కాబట్టి, ఈ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ముందర గుర్తించాలి. గుర్తించి దాన్ని ఎలాగ పరిష్కరించుకోవచ్చు అని ఆలోచించాలి. అలాగా ఋషులు ఆలోచించి మనకు పరిష్కార మార్గాలు చూపించారు. పాతకాలు, ఉపపాతకాలు, మహాపాతకాలు అని మనం చేసే తప్పుల్ని వాళ్ళు ఏం చేశారంటే మహాపాతకం అంటే ఇంకో ఈ తప్పులు చేసే వాటికి మహాపాతకం అంటారు. పాతకాలంటే ఇంకో ఈ తప్పులకి పాతకాలు అంటారు. ఉపపాతకాలంటే మరి ఎక్కువ పెద్ద తప్పులు కాదు కానీ తప్పులే. ఇలాగా మనం చేసే రాంగ్ డీడ్స్ ఏవైతే ఉన్నాయో, మనం వ్యవహారం చేసే వాటిలో తప్పులు ఏవైతే ఉన్నా, వాటిని మూడు రకాలుగా వర్గీకరించారు. ఈ గాయత్రి మంత్ర వర్ణ ధ్యానం వల్ల, అంటే గాయత్రి మంత్రంలో ఉన్న అక్షరాలకు ఉన్న రంగుని ధ్యానం చేయడం వల్ల, ఈ మహాపాతకాలు, పాతకాలు, ఉపపాతకాలు మంది చెప్పబడే మూడు రకాలు పోతాయి. భాగవతంలో నరకాల గురించి చెప్తారు, ఏ ఏ పాతకాలు చేస్తే ఏ రకమైన బాధ వస్తుంది, ఆ వర్ణన అంతా. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ జన్మలో అది మనం బాధపడుతుంటే అదిగో ఆ రకమైన తప్పు చేసింది కాబట్టి, దానికి ఏంటి విరుగుడు అది కూడా తెలుసుకుంటాం. దీన్ని కర్మ విపాకము అంటారు. ఏ కర్మ చేస్తే ఇప్పుడు దోషాలు వచ్చాయో వాటిని హౌ టు కరెక్ట్ అనేది తెలుసుకోవడం అన్నమాట. అందుకని హౌ టు కరెక్ట్ అనేది తెలుసుకోవాలంటాం అనే విద్య ఉంది చూసారా, మనం చేసిన తప్పులకి ఆ పరిష్కార మార్గం ఏంటి అనేది గాయత్రి వర్ణధ్యానంలో ఉంటుంది. మొట్టమొదటిగా మనం గాయత్రి చిత్రాలు చెప్పుకుంటున్నప్పుడు పయస్విని అని ఒకటి చెప్పుకున్నాం. పయస్విని అంటే మనల్ని పరిపూర్ణంగా పవిత్రుల్ని చేస్తుంది. వేటి నుంచి పవిత్రులు చేస్తుంది? అన్ని రకాల దోషాల నుంచి. అలాంటి ఒక అక్షరం ఏంటంటే అది మనం ఎన్నో తప్పులు చేసుకోవటం వల్ల కొందరికి కళ్ళు కనిపించకపోవచ్చు, కొందరికి కాళ్ళు సరిగ్గా ఉండదు, కొందరికి ఏం తిన్నా అరగదు, ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది. ఇలాగా శరీరం అన్న తర్వాత రకరకాల బాధలు పడుతుంటాయి. ఆ బాధలు అన్నిటికీ కారణం ఏంటంటే మనం తెలిసినా తెలియకపోయినా క్రితం జన్మలో చేసిన పొరపాట్లు. ఆ పాపాల వల్ల ఏమవుతుందంటే మనకు ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, నాకు ఆర్థికమైన చిక్కులు వస్తాయి, లేకపోతే సంఘంలో మనం ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతము. సుకృతం అంటే మంచి కృతం అని, దుష్కృతం అంటే చెడ్డ కృతం అని. ఈ దుష్కృతం వల్ల, పూర్వజన్మలో చేసిన దుష్కృతం వల్ల మనకు కష్టాలు బాధలు వస్తాయి. ఎవరి వల్ల రావు అది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మన మనిషి తన భాగ్యాన్ని తానే నిర్మించుకుంటాడు. ఇది దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రావళి లేకపోతే ఈ గాయత్రి వర్ణధ్యానంలో చెప్పుకుంటున్నవన్నీ కూడా మనకు ఫలించాలంటే రెండు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అవేంటంటే శ్రద్ధ, విశ్వాసం. ఇది చెప్పిన ఎవరు, ఈ మొత్తం చెప్తున్నది ఎవరంటే తపోనిష్ట, యుగద్రష్ట, గాయత్రి మంత్రద్రష్ట. మళ్ళీ ఈ పూర్వకాలంలో విశ్వామిత్రుడు ఎలా మంత్రద్రష్ట లాగా గురువుగారు పరమపూజ్య గురుదేవులు ఇచ్చిన గాయత్రి వర్ణధ్యానం చెప్పుకుంటున్నాం. మామూలు వాళ్ళు చెప్పింది కాదు. అందుకని ఆ గురువు మీద విశ్వాసం ఉండాలి. ఆయన చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అవుతుంది, విశ్వాసం ఉండాలి. రెండోది శ్రద్ధతో చెయ్యాలి. ఈ రెండు మన దగ్గర ఉన్నప్పుడు అది ఏ ఫీల్డ్లో అయినా సరే మనం రాణించగలం. భౌతికంగా రాణించాలన్నా శ్రద్ధ విశ్వాసం ఉండాల్సిందే, ఆధ్యాత్మికంగా రాణించాలన్నా శ్రద్ధ విశ్వాసాలు ఉండాల్సిందే. ఇప్పుడు మనం ఒక బట్టకి రంగు వేయాలంటే అంతకు ముందున్న దాని అన్ని తీసేయాలి, దాంట్లోని మాలిన్యాలు అన్ని తీసేయాలి, చల్లగా తీయాలి దాన్ని. అప్పుడు కానీ రంగు అంటుకోదు. అలాగా మన లోపల ఏవైతే ఉన్నాయో మన లోపాలు, మన లోపల అవన్నీ పోవటానికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోర ప్రచోదయాత్. అతని మొత్తం మంత్రంలో మకారాన్ని గురించి చెప్తున్నారు. మకారం ఎక్కడో మధ్యలో ఉంది, ధీమహి. అదేంటి, తత్వతో కదా మొదలయ్యేది, తత్వతోనే మొదలవుతుంది. కానీ మన పాపాలు ఏవైతే ఉన్నాయో, మాస్టర్కి ఎక్కువ ఇష్టమైన కథ అని చెప్తుంటారు, చెట్లు వేస్తూ ఉన్నట్టు రాత్రంతా తెల్లారు లేచి చూసేసరికి అక్కడ పడవ అక్కడే ఉంది. ఎందుకంటే దాన్ని తాడు విప్పడం మర్చిపోయారు. ఒక పోలికి కట్టేసేపాడు, ఒక కర్ర కట్టి ఉంచారు అలా కొట్టుకుపోకుండా నీళ్ళల్లో, దాన్ని తీయలేదు. అలాగే మనం ఎన్ని చేసినా మన జన్మలో క్రితం జన్మల్లో చేసిన పాపాలు అనే భస్మం అవ్వకపోతే, క్రితం జన్మలో చేసిన పాపాలు భస్మం కాకపోతే మనం సాధనలో ముందరకు వెళ్ళలేము. అందుకని ఫస్ట్ ఏంటంటే పూర్వజన్మ పాపాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా వస్తాయిట, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ అని అంటాడు శాస్త్రకారుడు. అందుకని వ్యాధి రూపంలో వస్తాయి. ఈ మకారాన్ని కనుక మనం ధ్యానం చేస్తే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా మనం తెలిసి చేసినా తెలియకపోతే చేసినా సమూలంగా క్షాళనం అవుతాయి, సమూలంగా నాశనం అవుతాయి. ఈ మకారాన్ని ధ్యానం చేయడానికి గురువు గారు ఇచ్చిన ఆ శ్లోకం ఏంటంటే మకారం పద్మరాగాభం చింతయే దీప్త తేజసం పూర్వజన్మార్జితం పాపం తత్క్షణాత్ వినశ్యతి. ఎప్పుడో కాదు, మకారాన్ని సరిగ్గా ధ్యానం చేస్తే అప్పుడే పోతాయి పాపాలన్నీ. మరి మనం అంత శ్రద్ధగా చేయాలి, ఎంత శ్రద్ధగా చేయాలి, ఎప్పుడు మనం ధ్యానం చేయటం మొదలైతే అప్పుడు మొదలవుతుంది అనమాట పాపాలు క్షాళన అవటం. రామ అనే నామంలో రామాయ నమః అని మంత్రం అనమాట, రాముడు మంత్రం. రామాలో మా ఉంది కదా, ఆ మా ఏం చేస్తుంది, అక్కడ రామాలో మా అయినా ఇక్కడ గాయత్రి మంత్రంలో ధీమహిలో మా అయినా చేసే పని ఏంటంటే పూర్వజన్మలో మనం చేసిన పాపాలన్నింటినీ పోగొట్టడం. అది ఎలాగ ఉంటుందంటే అచ్చు పద్మరాగం కాంతిలాగా ఉంటుంది. పద్మరాగాభం, పద్మరాగం అంటే మనకు ఎలా తెలుస్తుంది, పద్మాలు ఎలా ఉంటాయి, అది పద్మాలు, ఎర్రటి పద్మాలు ఉంటాయి కదా, రెడ్ లోటస్. ఆ లోటస్ దగ్గర ఒక రకమైన ఎరుపు ఉంటుంది, అలా పైకి వచ్చే కొద్దీ చాలా అందంగా కనిపిస్తుంది. ఆ రకమైన రంగుని ధ్యానం చేస్తూ ఉండాలంతే, ఏం చేయక్కర్లేదు. ఆ ఎరుపు రంగుని గమనిస్తూ ఉండాలి, అలా కడుమూసుకోవడం, ఎరుపు రంగుని చూడటం. ఇంకా బాగా మీకు బాగా అర్థం కావాలంటే, సులభంగా మీ దగ్గరగా ఉండాలంటే, పగడం పెట్టుకుంటారు చాలామంది. పగడాన్ని చూసినా సరిపోదు. అలాగే ఎర్రటి మందారం, లేకపోతే ఇంకా కలర్స్ రకరకాలు ఉంటాయి ఎరుపులు. ఇంకా ఏం చెప్పచ్చు మనం, దానిమ్మ పువ్వు రంగు. కానీ దానిమ్మ పువ్వు రంగు అంత ఎరుపుగా ఉండదు, తగ్గిపోతుంది. ఈ పద్మరాగం అని క్లియర్గా ఇచ్చారు. అందుకని ఈ పద్మరాగం ఏదైతే ఉందో దాన్ని మనం ధ్యానం చేస్తుంటే సింపుల్గా, పగడం రెడ్ అనుకోండి, పగడం ఏ రకంగా ఎరుపుగా ఉంటుంది, పగడంలో కూడా కొంచెం లేత ఎరుపు ఉండేవి, ముదురు ఎరుపు ఉండేవి కూడా ఉంటాయి. దాంట్లో ఒక రకమైన ముదురు ఎరుపు ఉన్నదే పద్మరాగం, అది తీసుకుని ఆ రంగుని, ఆ రంగులో మకారం ఉన్నది అని చూడాలి. ఏం చేయట్లేదు, జపం చేయటం కాదు ఇక్కడ, మకారం ఏం చేయటం కాదు. గాయత్రి మంత్రంలో ధీమహి అని మా అనే అక్షరం ఉంది కదా, మాస్టర్ ఏమన్నారంటే హిందీలో ఉంటుంది దేవనాగర్ లిపిలో, అంటే మకారం ఎలా రాస్తాం, హిందీ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. ఆ మకారాన్ని ఎర్రగా ఉన్న రంగులో అలా చూస్తూ కూర్చోడు, ఏం చేయట్లేదు, సింపుల్ అంతేనా అంటే అంతే. ఎందుకంటే ఏమైనా పెద్ద సాధనలు ఉంటాయి ఇంట్లో, ఏముండవు, సో సింపుల్. ఎంత సింపుల్ చూసారా, మకారం గాయత్రి మంత్రాన్ని, గాయత్రి చిత్రావళిలో మొట్టమొదట రకరకాల వాటి నుండి విముక్తి అని చెప్పి ఒక పుస్తకం ఉంది, మంత్రాలు యంత్రాలు ఉన్న పుస్తకం కాకుండా. దాంట్లో మనకు మేధాపత్రికలో వేస్తున్నారు ఫస్ట్ పేజ్లో, అది అట్ట మీద. దాంట్లో మొట్టమొదటి ఏంటి, ఓం భూర్భూస్వామి భర్గో దేవస్వ ధీమహి భీమ ప్రచోదయ మంత్రం అంతా కూడా ఒక రెడ్ కార్పెట్ మీద, ఒక రెడ్ బ్యాక్గ్రౌండ్ మీద ఉంటుంది, బంగారు రంగు అక్షరాల్లో ఉంటాయి. ఆ బంగారు రంగు అక్షరాలు వెనకాల ఏ రంగు అయితే ఉంది, ఎర్రటి రంగు, అలాంటి ఎర్రటి రంగులో గాయత్రి మంత్రంలో మా అనే అక్షరం రాసినట్టుగా, ఎర్రటి సిరాతో రాస్తే ఎలా ఉంటుందో అలాగా ఆ మా అనే అక్షరాన్ని అలా కళ్ళు మూసుకుని ఊహించుకోరు అంతే. అలా చేయటం వల్ల పాపాలన్నీ క్షారణం అవుతాయి. పాపాలు ఎక్కడుంటాయి, పాపాలు మనలో ఎక్కడుంటాయి అంటే, పాపాలు ఉండే ప్రదేశాలు చెప్తున్నారు, ఎక్కడెక్కడ ఉంటాయంటే మనస్సులో ఉంటాయి, అలాగే ప్రాణంలో ఉంటాయి. మనస్సులో ఉంటాయి, మళ్ళీ ప్రాణంలో ఉంటాయి. మనం చేసిన పాపాలకు సంబంధించిన ఒక చిప్ ఉంటుందన్నమాట, మెమరీ. మెమరీ చిప్ ఎక్కడ దాచుకుని ఉంటుంది, ఇవి ప్రాణంలోనూ మనస్సులోనూ ఉంటాయి. మనసులో ఎన్ని తలాలు ఉన్నాయి, 7 తలాలు. ఆ 7 తలాల్లో పై 3 ప్యూర్, వాటికి సంబంధించి ఏముండదు. అవేంటి, నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ, వాటిల్లో ఏ ఉండదు. ఇంకా కొంచెం వస్తూ బుద్ధి, అక్కడ కూడా ఏమి ఉండదు. మనస్సు, దాని కింద ప్రాణం, అవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇవి ఉంటాయి. కాబట్టి ఈ మకారం, ఈ పద్మరాగం అనే తేజస్సు మనస్సులో ప్రాణంలో ఉన్న అన్ని పాపాలని పోగొడుతుంది అని ఒకసారి అనుకుని, పరమ పూజ్య గురుదేవులకి వందని, మాతాజీకి అలాగే రాధా గురుదేవులకి నమస్కారం చేసుకుని, మాస్టర్ గారికి నమస్కారం చేసుకుని ఈ వర్ణ ధ్యానం చేస్తే మన ప్రాణం, మన మనస్సులో ఉన్న పూర్వజన్మ దుష్కృతాల వల్ల వచ్చినవన్నీ కూడా తొలగించబడతాయి, నాశనం అవుతాయి అని క్లియర్గా ఇచ్చారు. ఎప్పుడో కాదు, వెంటనే. అంత ఫాస్ట్గా పనిచేస్తుందంటే మన శ్రద్ధ విశ్వాసం బట్టి ఉంటుంది. అందుకని ఈ మకార ధ్యానం ఏం చేస్తుందంటే పూర్వజన్మ పాపాలన్నింటినీ కూడా నశింపజేస్తుంది. ఇంకా హికారం కూడా అలాంటిదే. ఈ హికారం గురించి ఏం చెప్తున్నారంటే, హికారం శంఖవర్ణంతో పూర్ణచంద్ర సమప్రభం అశేష పాపదహనం ధ్యాయం నిత్యం విచక్షణం. ఇది అశేషమైన పాపాలన్నింటినీ దహనం చేస్తుంది. పూర్ణచంద్రుని కాంతి వంటి కాంతి కలది. పౌర్ణమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడు, ఒక రకమైన బంగారు రంగు లేదా పసుపచ్చ రంగులో కాంతి వెదజల్లుతూ ఉంటాడు. పౌర్ణమి నాటి వెన్నెల ఎలా ఉంటుంది, అలాంటిది. ప్లస్ శంఖవర్ణం కలదు. శంఖం ఎలా ఉంటుంది, తెల్లటి తెలుపులో ఉంటుంది. తెల్లటి తెలుపు, పసుపు, రెండు కలిపితే ఏ రంగు వస్తుందో ఆ రంగు అనమాట. ఇది సర్వ పాపములను హరింపచేయునట్టిది అగు హికారము. ఈ హికారం గురించి మనకు శ్రీ సూక్తం మొదలవుతుంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతదేదో మమ. ఆ హికారంలో మనం ఇసోట్రిక్ అస్ట్రాలజీ చెప్పుకున్నాం. బంగారు రంగు మన చుట్టూ ఉంది అనుకుంటే పూర్వజన్మం చేసిన పాపాలన్నీ కూడా క్షాళనవుతాయి. అది గోల్డెన్ ఎల్లో కలర్లో ఉండాలి అనుకున్నాం. ఇక్కడ గాయత్రి వర్ణధ్యానంలో కూడా అదే చెప్పడం జరిగింది. అన్నీ ఒక చోట చెప్పినవి ఇంకో చోట చెప్పినవి అవే ఉంటాయి. కొత్తది ఎక్కడి నుంచి అవడానికి లేదు. ఎందుకంటే నాలెడ్జ్ అంతటికి సోర్స్ ఒకటే. దాంట్లో చచ్చే అంతా ఒకలానే ఉంటుంది. తేడాలే ఉండవు. అలాగే అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. ఈ వర్ణధ్యానం వల్ల మనం చేసిన అన్ని రకాల పాతకాలు, మహాపాతకాలు, ఉపపాతకాలు అని మూడు రకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. అంటే ఈ వర్ణధ్యానం చేయటం వల్ల వచ్చేది ఏంటంటే రకరకాల రోగాలు తగ్గుతాయి, రకరకాల గ్రహ బాధల వల్ల వచ్చిన ఇబ్బందులు తగ్గుతాయి, రకరకాల మానసిక క్లేశాలు ఏముంటే అవి తగ్గుతాయి, ఆర్థికమైన ఇబ్బందులు మనం చేసిన పొరపాట్ల వల్ల వచ్చేవి తగ్గుతాయి. ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటూ ఇప్పుడు ఏం చేస్తామంటే రెండు చెప్పుకున్నాం, మకారం చెప్పుకున్నాం, అలాగే హికారం చెప్పుకున్నాం. ఈ రెండు కూడా పూర్వజన్మ చేసిన పాపాలని మకారం అయితే తక్షణమే పోగొడుతుంది, తక్షణమే ధ్యానించిన వెంటనే పాపనాశనం జరుగుతుంది. అలాగే హికారం చేయడం వల్ల ఏంటంటే అశేషమైన సర్వ పాపాలని పోగొడుతుంది. ఇది అదేం కాదు, అన్నింటినీ పోగొడుతుంది. మన చేసిన కర్మ గడ్డు కర్మ అనుకోండి, బాగా దుష్కర్మ ఎక్కువ ఉంది, అప్పుడు ఏం చేయాలి? హికారాన్ని ధ్యానం చేయాలి. హికారం ధ్యానం చేయటం అంటే పూర్ణచంద్రుని వంటి కాంతి. అక్కడ పూర్ణచంద్రుని కాంతి ఎలా ఉంటుందో మనం ఒకసారి పౌర్ణమి నాడు వెన్నెలను చూడాలి. ఆ కాంతి ప్లస్ తెల్లగా ఉండాలి. ఆ రెండింటినీ కలిపి మనం చూడటానికి నేర్చుకోవాలి. ఈ రెండు కలిపి చూడటం అంటే అర్థం బంగారు రంగు సింపుల్గా. ఆ బంగారు రంగులో ధ్యానం చేయటం వల్ల హికారాన్ని ధ్యానం చేయటం అంటే ఏంటి? హి అనే అక్షరాన్ని హిందీలో హికారం అనే అక్షరాన్ని ఒకటి అలా చూస్తూ ఉంటాయి సింపుల్గా, అలా చూస్తూ ఉంటాయి. ఆ చూస్తున్న దాని నుంచి వచ్చే శక్తి మనస్సు అంతా నిండుతుంది, ప్రాణం అంతా నిండుతుంది. అలా మనస్సులో ప్రాణంలో పూర్వజన్మ చేసిన దోషాలు ఏవైతే గూడు కట్టుకుని ఉన్నాయో మనలో ఎలా ఉంటాయి? సంస్కారాల రూపంలో ఉంటాయి, బీజాల రూపంలో ఉంటాయి. అవన్నీ కూడా ప్రక్షాళన చెందుతున్నాయి. అవన్నీ కూడా పూర్తిగా కడిగేసి మనకు సర్వ పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఎప్పుడైతే మనకు గాయత్రి సంధ్యావందనంలో వస్తుంది, జగన్నాథ్ కురుదే పాపం పదన్నాథ్ ప్రతిముచ్యతే, ద్రాత్రియాత్ కురుదే పాపం తద్ద్రాత్రియాత్ ప్రతిముచ్యతే, అంటే మధ్యాహ్నం చేసిన పాపం మధ్యాహ్నమే పోవాలి, ఎప్పుడో కాదు, మళ్ళీ రాత్రి చేసిన పాపం రాత్రే పోవాలి. ఇలాగా తినకూడని తింటే వచ్చే దోషం పోవాలి. అభక్ష్య భక్ష్య భోజనార్థం, అలాగే చూడకూడని చూడటం వల్ల వచ్చే దోషం పోవాలి, తినకూడని తినటం వల్ల వచ్చి దోషం పోవాలి, వినకూడని వినటం వల్ల దోషం పోవాలి. ఇలాగ అన్ని కూడా దోషాలన్నీ పోవాలని గాయత్రి మంత్రంలో మనం కోరుతూ సంధ్యావందనంలో ఉంటుంది. అది ఈ వర్ణధ్యానంలో చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం మొట్టమొదటిదానికి వద్దాం. మొట్టమొదటిది ఏంటి? తత్. తత్ అనే అక్షరం, తత్ అనే అక్షరం మనకు మొట్టమొదటిగా ఏం చెప్తుంది? గాయత్రి చిత్రావళిలో అయితే ఆద్యశక్తి గురించి చెప్తుంది. అంటే అదే మొదటి శక్తి, అన్నిటికీ మొదటి శక్తి. తత్ సవితుర్ వరేణ్యం కదా, ఇంకా వరుసగా వస్తాయి. ఆ తత్ అనే అక్షరం ఏంటంటే ఏ రకమైన రంగులో ఉంటుంది అంటే సంపెంగ పువ్వు రంగులో ఉంటుంది. సంపెంగ పువ్వు అంటే సంపెంగ రెండు రకాలు ఉంటాయి, మరి ఆకుపచ్చ సంపెంగ లేకపోతే ఇంకో రకమైన సంపెంగ ఉంటుంది. ఒకటి ఆకుపచ్చలో ఉంటుంది, ఇంకోటి ఒక రకమైన బ్యూటిఫుల్ కలర్లో, అది కూడా పసుపు గంధం దగ్గర దగ్గర గంధం కొంచెం డార్క్గా గంధం లాగా ఉంటుంది. తక్కారం చెంపకాపీతం బ్రహ్మవిష్ణు శివాత్మకం శతపత్రాసనారూఢం ధ్యాయేత్ సుష్ఠాన సంస్థితం. ఇది తత్ సత్ అనే అక్షరానికి గురుదేవుడు ఇచ్చిన శ్లోకం. సత్కారం చెంపకాపీతం. పీతం అంటేనే పసుపు రంగు, అంటే పసుపు రంగులో ఉన్న చెంపకం, పసుపు రంగులో ఉన్న సంపెంగ పువ్వు అని అర్థం. అంటే ఆకుపచ్చది కాదు, క్లియర్ గా ఉంది. తత్కారం చెంపకాపీతం బ్రహ్మ విష్ణు శివాత్మకం. బ్రహ్మ విష్ణు శివాత్మకం అంటే ముగ్గురు కలిసిన వాళ్ళు ఎవరు? దత్తస్వామి. మూడింటినీ కలిపిన వాడు, ముగ్గురు కలిపిన మూర్తి ఎవరు? దత్తాత్రేయ స్వామి. తత్కారం చెంపకాపీతం బ్రహ్మ విష్ణు శివాత్మకం. శతపత్రాసనారూఢం. శతపత్రం అంటే కమలం లేకపోతే లోటస్, దాని మీద కూర్చుని ఉన్నది. ఈ తత్కారం అనే ఈ అక్షరాన్ని, తత్కారం అంటే తత్ అనే అక్షరం అనమాట, త ప్లస్ తత్పక్కనే తత్, తత్ సవితుర్ వరేణ్యం, దాంట్లో మొత్తం అది తత్. ఈ తత్ అనే అక్షరాన్ని ఎక్కడ చూడాలి? లోటస్ లో చూడాలి. ఆ లోటస్ లో చూస్తూ ఆ తత్ అనే అక్షరం పసుపు పచ్చటి రంగులో ఉంది, పసుపు పచ్చ సంపెంగ ఉంటుంది కదా, ఆ సంపెంగ రంగులో తత్ అనే అక్షరాలని దేవనాగర లిపిలో చూడాలి, తెలుగులో కాదు. అంతే, చూడటమే, అంతకంటే చేసేది ఏం లేదు. ఇక్కడ జపం చేయటం ఏం లేదు, ఇది ధ్యానం చేస్తున్నాం. అందుకని దీనికి వర్ణ ధ్యానం అని పేరు. ధ్యానం అంటే ఒకే విషయం గురించి ఎడతెగకుండా అన్ని రకాలుగా ఆలోచించడం. ఒక విషయం గురించి ఎక్కువగా ఎడతెగకుండా ఎంతసేపు ఆలోచించగలము అంతసేపు ధ్యానం జరుగుతున్నట్టే లెక్క. అంతేగాని కళ్ళు మూసుకుని ఏదో చేస్తున్నాను కాదు. కళ్ళు తెరుచుకున్నా కూడా సంపెంగ పువ్వు అనేది ఒకటి ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉన్న తత్ అనే అక్షరాలు రెండు పక్క పక్కన తాపక్కన రాసి చూసుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో అలాగా మనం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చూడొచ్చు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు తత్ అనే అక్షరాన్ని చూస్తూ ఉండొచ్చు. ఈ తత్ అనే అక్షరాన్ని చూడటం వల్ల ఏమొస్తుంది? ఇది బ్రహ్మ విష్ణు శివాత్మకం. బ్రహ్మ అంటే మనకు క్రియేటివిటీ, అలాగే విష్ణు అంటే ఆర్గనైజింగ్ ఎబిలిటీ, తర్వాత శివాత్మకం అంటే అంతగా మంచి చేసేది, ఏమి అనవసరం తీసేసి అవసరమైన ఉంచేది. ఈ శక్తి మొత్తం కూడా మూడు రకాలుగా మనకు ఈ బ్రహ్మ విష్ణు శివాత్మకమైన స్పందనలు మనలోకి వస్తాయి. దీన్నే బ్రాహ్మీ శక్తి, వైష్ణవి శక్తి, శాంభవీ శక్తి అని మనకు గాయత్రి చిత్రావళిలో వరుసగా ముగ్గురు గురించి ఉంటుంది. ఆ మూడిటి యొక్క కంబైన్డ్ ఎఫెక్ట్ మనకు ఈ మూడు శక్తుల యొక్క కలయిక వల్ల ఏ రకమైన ప్రభావం వస్తుందో ఆ ప్రభావం మనకు తత్ అనే అక్షరాన్ని పసుపచ్చ సంపెంగపు రంగులో ఉన్న తత్ అనే అక్షరాన్ని చూడటం వల్ల వస్తుంది. అలా చూస్తూ ఉంటాం. ఎంతసేపు చూడాలంటే అది ఎవరి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అనమాట. ఎంతసేపు చూడొచ్చు అంటే ఎంతసేపు అయినా చూడొచ్చు. అన్ని చూడాలంటే 24 అక్షరాలను ఎలా చూడాలంటే ఒక టైం లిమిట్ పెట్టుకుని రోజు కాసేపు ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిమిషం సేపు చూసినా 24 నిమిషాల్లో అయిపోతాయి మొత్తం. 24 నిమిషాల్లో ఈ గాయత్రి వర్ణ ధ్యానానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలని ఆ రకమైన మనం ఈ కలర్ పెన్సిళ్ళు ఉంటాయి లేకపోతే రకరకాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఇక్కడ వాటితో రాసుకుని దాన్ని ఒకసారి చూసి కళ్ళు మూసుకోవడం కాసేపు కనిపిస్తూ ఉంటుంది. కనిపించినంతసేపు అయిపోతుంది చాలు, అంతకంటే ఎక్కువ చేయట్లేదు. మళ్ళీ రెండో అక్షరాన్ని చూడటం, అలాగే మూడు అక్షరం, అలాగే 24 అక్షరాలను చూస్తే మనం సింపుల్గా ఈ వర్ణ ధ్యానం చేసినట్టే. మన దాంట్లో ఇంట్రెస్ట్ పెరిగే కొద్దీ మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే తలుచుకోగానే తత్ అనేది ఆ సంపెంగ రంగులో కనిపిస్తుంది. అలా కనిపించడం వల్ల ఏమవుతుంది ఏమవుతుంది ఈ గాయత్రి వర్ణ ధ్యానంలో మొట్టమొదటి ఈ తత్ అనే అక్షరాన్ని ధ్యానం చేయటం వల్ల అంటే బ్రాహ్మీ శక్తి, వైష్ణవి శక్తి, శాంభవీ శక్తి అనే స్పందనలు మనం తెలుసుకోగలుగుతాం. తెలుసుకుని వాటిని ఎప్పుడైతే అవసరం అప్పుడు ఉపయోగించుకోగలిగే పరిస్థితుల్లోకి మనం వెళ్తాం. అంతే, అంతకంటే స్పెషల్గా వెళ్ళలేదు. కాకపోతే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మాస్టర్ ఎలా ఇచ్చారంటే దీనికి ఎక్స్ప్లెనేషన్, శతపత్రాసన సంస్థిత అంటే శతపత్రం అంటే 100 దళాలు ఉన్నాయి మనకు మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు 50, అక్కడి నుంచి మళ్ళీ కిందకి 50. కాబట్టి తత్ అనే అక్షరాన్ని సంపెంగ రంగులో ఉన్నదాన్ని మూలాధారం నుంచి ఎలా పైకి ఎలా వస్తున్నట్టుగా సహజం మనకు ఆజ్ఞ వరకు వచ్చినట్టుగా మళ్ళీ ఆజ్ఞ నుంచి మూలాధారం వరకు టత్ అనే అక్షరం సంపెంగ రంగులో ఆగ్ని నుంచి బయలుదేరి మూలాధారంకు వెళ్ళిపోతుంది. అలా పైకి కిందకి, పైకి కిందకి, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఇలా తిరుగుతోంది అనుకోవచ్చు. అది కూడా ఇచ్చారు మాస్టర్. అలాగే శతపత్రం అంటే లోటస్ కాబట్టి పద్మము, ఎక్కడెక్కడ పద్మాలు ఉంటాయి మనకు, మామూలుగా చక్రాలు ఉంటాయి, అవన్నీ కూడా ఏదో మన సాధన చేసుకుని బాగుపడినప్పుడు ఏమవుతాయంటే పద్మాలుగా వికసిస్తాయి. అన్ని పద్మాలు అయిపోతాయి. మూలాధార పద్మం, స్వాధిష్టాన పద్మం, మణిపూరక పద్మం, అలాగే అనాహత పద్మం, విశుద్ధి పద్మం, ఇలాగా ఈ చక్రాలన్నీ పద్మాలుగా మారుతాయి. అంతవరకు అవి ముడుచుకుని ఉంటాయి, కిందకి తిరిగి ఉంటాయి. మనం ధ్యానం, జపం ఇవన్నీ కరెక్ట్గా చేసినప్పుడు అవి ఇలా పైకి తిరిగి విచ్చుకుంటాయి, అప్పుడు పద్మాలు అవుతాయి. ఆ రకంగా మనకు ఆలయం ఎప్పుడుగా అలా ఉండేది ఒకటి ఉంది, అదేంటంటే సహస్రార దళ పద్మం. కాబట్టి ఈ తత్ అనే అక్షరాన్ని సహస్రార దళం అంటే అది ఎక్కడ ఉంటుందో అనుకోకండి, భూమ్ కాదు, బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో అది సహస్రార దళం. కాబట్టి సహస్రార దళం అంటే బ్రహ్మరంధ్రంలో ఈ తత్ అనే అక్షరం సంపెంగ రంగుతో వెలుగుతూ ఉన్నది అని ధ్యానం చేసుకోవటం వల్ల మనకు బ్రాహ్మీ శక్తి, వైష్ణవి శక్తి, శాంభవి శక్తి, మనం ఆ స్పందనని పట్టుకుంటాం. ఆ స్పందనని పట్టుకోవటం వల్ల ఆ రకమైన పనులు చేయగలం, ఒక క్రియేటివిటీ మనలో వస్తుంది. అలాగే దేన్నైనా బాగా ఆర్గనైజ్ చేయగలం, అక్కడైనా తీసేసి కొత్తవన్నీ మళ్ళీ అరేంజ్ చేయాల్సి వస్తుంది, ఒక్కొక్క అవి చేయగలం. ఇవన్నీ కూడా మనం తత్ అనే దానివల్ల చేసే శక్తి వస్తుంది మనకు. మిగతా అన్నీ కూడా వచ్చేవన్నిట్లో కూడా పాపాలు అన్నీ పోవటం గురించి చెప్పారు. ఇక్కడ బ్రాహ్మీ, వైష్ణవి, శాంభవి శక్తుల స్పందనలు పట్టుకొని వాటిని ఉపయోగించుకోవడం గురించి చెప్తున్నారు. ఇది భేదం. ఇంకా సాకారం తత్ సవితుర్వరేణ్యంలో మొట్టమొదటి స. ఈ స అనేది ఏంటంటే అవిస పువ్వులాగా ఉంటుంది. అవిస పువ్వు మీరు అందరూ ఏం చేస్తారంటే గూగుల్ సెర్చ్లో కొట్టి చూడండి ఎలా ఉంటున్నారు. ఆ అవిస పువ్వులో ఉపపాతకాలన్నీ పోతాయి. అవిస పువ్వు రంగులో స అనే అక్షరాన్ని ధ్యానం చేయటం వల్ల మనకు ఉపపాతకాలన్నీ పోతాయి. ఆ ఉపపాతకాలు నాశనం చేయటం అనేది ఏదైతే ఉందో అంతా కూడా, ఉపపాతకాలు ఉండటం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే పరిస్థితులు సుఖంగా లేవు. అన్నిటికీ ఇరిటేట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తుంది, ఎక్కడ సుఖంగా లేదు మనకు, చాలా ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ ఏంటంటే ఉపపాతకాలు వచ్చే బాధలు అనమాట. ఆ ఉపపాతకాల వల్ల వచ్చే బాధలు అంటే ఒక రకంగా ఆర్సెనికల్ పేషెంట్ అనమాట, అన్నిటికీ ఇరిటేషన్ వచ్చేస్తుంది. పోవాలంటే ఏం చేయాలి, ఈ స అనే అక్షరాన్ని అవిష పువ్వులాగా అలాంటి వర్ణంలో ఉన్నదని ధ్యానిస్తూ అలా కూర్చో. ధ్యానించడం అంటే చెప్పుకున్నాం కదా, ఏమని ఆ రంగు అక్షరాన్ని చూస్తూ కూర్చోవడం అంతే, ఏం చేయట్లేదు. అలా చేయటం వల్ల ఏమేమి వస్తాయి అంటే మనకు శాంతి వస్తుంది, అలాగే సౌమ్యత్వం వస్తుంది. శాంతి, సౌమ్యత్వం, మనలో మాటల్లో సౌమ్యత్వం వస్తుంది, చేతల్లో సౌమ్యంగా ఉంటుంది, అన్నిటిలో సౌమ్యత్వం వస్తుంది, అలాగే శాంతి బాగా వస్తుంది. ఆ రకంగా స అనే అక్షరాన్ని బాగా ధ్యానం చేసుకోవాలి. అంటే వీటిల్లో ఏం చేశారంటే కొన్ని బాగా డీప్గా, దాని ఏమంటాం, ఎలాబొరేటెడ్గా ఏవి చాలా ముఖ్యమో వాటిని చాలా ఎలాబొరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం పూర్వజన్మ కృతం పాపం ఏదైతే ఉందో అది పోతే తప్ప ఏవి బాగా రావు కాబట్టి మకారం గురించి మనం కొంచెం గట్టిగా చెప్పుకున్నాం. అలాగే మనలో గాయత్రి చేయడం వల్ల రావాల్సిన బ్రాహ్మీ, వైష్ణవి, శాంభవి ఈ మూడు శక్తులు ముఖ్యం కాబట్టి త్రిమూర్త్యాత్మకమైన తత్ గురించి ఎక్కువ చెప్పుకుంటాం. అవన్నీ వచ్చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా ఫాస్ట్గానే వస్తాయి. ఇప్పుడు కొందరు సీఏ పాస్ అయ్యారు అనుకోండి, సీఏ పాస్ అయితే ఐసీడబ్ల్యూలో కొన్ని పేపర్లు రాయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో కవర్ అయిపోతాయి. అలాగే మనం కొన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే మిగతావి సింపుల్గా వచ్చేస్తాయి, మిగతా వర్ణ ధ్యానానికి సంబంధించి. అలాగే వి అనేది ఉంది. ఈ వి అనే అక్షరం తత్ స వి సవితుర్వరేణ్యం, సవితలో వి, ఇదేం చేస్తుందంటే మహాపాపాలన్నింటినీ పోగొడుతుంది. మహాపాతకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. మహాపాతకాల్లో వికారం కపిలం నిత్యం కమలాసన సంస్థితం ధ్యాయే శాంతో ద్విజశ్రేష్ఠో మహాపాతక నాశనం. కమలాసనం మీద ఉన్నది, కమలము ఆసనం అంటే ఒక పద్మం, లోటస్, దాని మీద ఈ వి అనే అక్షరాన్ని మనం కపిలం, కపిలం అంటే నల్లటి నలుపు. ఎవరైతే ధ్యానం చేస్తారో వికారం కపిలం నిత్యం కమలాసన సంస్కృతి ఛాయచ్ఛాంతో ద్విజశ్రేష్ఠో మహాపాక్షిరాజ్ నలుపు అనే నలుపులో ఉన్న వి అనే అక్షరాన్ని ఒక పద్మం మీద ఊహించుకోవాలి, ఊహించుకొని దాన్ని చూస్తూ కూర్చోవాలి సింపుల్. అలా చేయడం వల్ల మనలో మహాపాతకాలు ఏవైతే ఉన్నో అన్ని పోతాయి. ఇంకా అన్నిటికంటే ఈ వర్ణ ధ్యానంలో ఎక్కువగా మనం యూస్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువ మందికి అనేక రకాల రోగాలు ఉంటాయి, అన్ని మందులు వేసుకుంటూ ఉంటారు, అది తగ్గట్లేదు తగ్గట్లేదు, ఒకటి దగ్గర ఇంకోటి వస్తుంది, ఇలా బాధలు పడేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి తుకారం సా వి తుహు, ఆ తూ ఉంది సరే సవితలో తూ సవితలు వరేణ్యం, ఆ తూ అనే అక్షరం గురించి చెప్తున్నారు ఇప్పుడు. ఇది చాలా ఇంపార్టెంట్. తుకారం చింతయే ప్రజ్ఞ ఇంద్రనీల సమప్రభం నిర్దహే సర్వపాపాని గ్రహరోగ సముద్భవం. సర్వరోగ సము సర్వ పాపాని గ్రహరోగ సముద్భవం, సర్వ పాపాలని పోగొడుతుంది. దేనివల్ల వచ్చే పాపాలు? గ్రహాల వల్ల. మన గ్రహాల వల్ల పాపాలు వస్తాయంటే మనం చేసుకున్న ఫలితాలని గ్రహాలు ఇస్తే తప్ప అవి సొంతంగా ఏమి చెడు మంచివో. ఇక్కడ జరిగేది ఏంటంటే మనం చేసిన కర్మఫలాన్ని శని మనకి ఇస్తూ ఉంటాడు. శని చంద్రుల యొక్క గోచార రీత్యా శని చంద్రులు ఎక్కడున్నారో చూసుకుంటే దాన్ని బట్టి మనకు ఇప్పుడు ఏ రకమైన ఫలితం వస్తుందో తెలుస్తుంది. మనం ఏం చేస్తామంటే చంద్రుడు కుజుడు కలిసినప్పుడు మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం. చంద్రుడు ఏం చేస్తాడు? మనకు ఆలోచన వచ్చేది. కుజుడు ఏం చేస్తాడు? బలం వస్తుంది. కుజుడు ఇచ్చే బలంతో మనం చంద్రుడు ఇచ్చే ఆలోచనలతోటి, చంద్రుడు ఆలోచనలు ఇస్తాడంటే మనకు ఆ రకమైన ఆలోచనలు ఉంటాయి, అవి మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు అవి విత్తనాలుగా పనిచేస్తాయి. ఆ విత్తనాలు మొలకలెత్తి పూలు పూసి కాయలు కాసి మనకు పళ్ళు చేతికి వచ్చే టైంకి ఆ పళ్ళు చేతికి ఇచ్చేవాడు ఎవడు? శని. కాబట్టి చేసిన పని ఎవడు? అసలు చేసిన వాడు మనస్సు చంద్రుడు. వాడికి సహాయం చేసిన వాడు ఎవడు? కుజుడు. వాళ్ళిద్దరు కలిసి విత్తనాలు అన్నీ నాటారు శుభ్రంగా. టైం వచ్చినప్పుడు అది కోసి మన చేతికి ఇచ్చేవాడు మటుకు శని. కాబట్టి మనకు ఫలితాలను మన చేతికి వచ్చేటట్టు చేసేవాడు శని. అందుకని గోచార రీత్యా శని చంద్రుడు ఎక్కడున్నారో వాళ్ళ మధ్యలో ఉన్న డిస్టెన్స్ అంటే ఒకే చోట ఉన్నారా అంటే కలిసి ఉన్నారు ఒక రాశిలో, లేకపోతే 30 డిగ్రీస్, లేకపోతే 60 డిగ్రీస్, లేకపోతే 90 డిగ్రీస్, ఇలాగా ఒక్కొక్క రాశికి వాళ్ళకి ఉన్న మధ్యలో ఎన్ని రాశులు తేడా ఉందో దాన్ని బట్టి వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్, వాళ్ళ మధ్యలో ఉన్న దృష్టి అది ఉంటుందన్నమాట. దానివల్ల మనం ఏ రోగాలు వస్తాయి, పూర్వ జన్మలో చేసిన భయంకరమైన పాపాల వల్ల వచ్చాయి, ఇవన్నీ జాతకంలో తెలుసుకోవచ్చు. 90 డిగ్రీస్ ఉన్నవన్నీ కూడా పూర్వజన్మలో చేసిన దోషాల వల్ల వస్తాయి. పూర్వజన్మలో చేసిన దోషాలు ఈ జన్మలో అనుభవించే వాళ్ళందరికీ కూడా 90 డిగ్రీస్లో ఉంటాయి గ్రహాలు. అవన్నీ తుకారము అనే అక్షరాన్ని ధ్యానం చేయడం వల్ల. ఈ తుకారాన్ని ఎలా ధ్యానం చేయాలి మళ్ళీ చదువుతాం. తుకారం చింతయే ప్రాజ్ఞ ఇంద్రనీల సమప్రభం. ఇంద్రనీలం ఎలా ఉంటుందంటే మనకు బ్లూ కలర్ ప్లస్ గ్రీన్ కలర్ మయూర నీలం అంటాం. కొట్లో రాళ్ళు కూడా దొరుకుతాయి మయూర నీలం అని మంచివి. ఇంద్రనీలమణి, ఇంద్రనీలమణి సన్నిభానన అని రామచంద్రు గారు మీద పాట కూడా ఉంటుంది, మన త్యాగరాజస్వామి రాసిన కీర్తన. అలాగే దత్తాత్రేయ స్వామి కూడా ఇంద్రనీల కాంతితో వెలిగేవాడు అని వర్ణిస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ ఇంద్రనీలం కాంతి ఏదైతే ఉందో ఆ ఇంద్రనీలం అని అంటే పీకాక్ బ్లూ. ఇంగ్లీష్లో అయితే సులభంగా చాలామందికి అర్థమవుతుంది. పీకాక్ బ్లూ అనే ఆ రంగులో తు అనే అక్షరాన్ని సంస్కృతిలో లేకపోతే హిందీలో రాసుకుని దాన్ని చూస్తూ కూర్చోవడం వల్ల కళ్ళు మూసుకు చూడటం ఒక పద్ధతి, కళ్ళు తెరిచి చూడటం ఒక పద్ధతి. కానీ కళ్ళు తెరిచి చూసేదానికంటే కళ్ళు మూసి చూసుకునేది ఎక్కువ ఎఫెక్టివ్గా అవుతుంది. అలా చేయడం వల్ల మొండి రోగాలన్నీ తగ్గిపోతాయి, గ్రహ బాధల వల్ల వచ్చే రోగాలన్నీ తగ్గిపోతాయి. అందుకని ఈ ఇంద్రనీలమణి కాంతిని బాగా స్టడీ చేయాలి. ఏ రకమైన రోగం వచ్చినా సరే దీనివల్ల తగ్గిపోతుంది, అన్ని రకాల రోగాలు తగ్గుతాయి. అందుకని గాయత్రి మంత్రం సాధన చేసే వాళ్ళకి రోగాలు బారిన పడకూడదు. పడ్డామంటే సరిగ్గా మనం వర్ణధ్యానం చేయలేదన్నమాట. ఊరికే గాయత్రి మంత్రం చేయటం కాదు, గురువు గారు చాలాసార్లు చెప్పారు. అలాగే మాస్టర్ కూడా చాలాసార్లు గాయత్రి అంటే ఇది కాదు అని చెప్తుండేవారు. ఇది కాదంటే ఏది అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు, అన్ని వినేవాళ్ళే తప్ప మాస్టర్ ఇది కాదంటున్నారు అసలు గాయత్రి ఏంటండి అని ఎవరు అడగలేదు. అంటే నేను వినలేదు, మరి అడగకూడదు, ఇంకెవరిని అడిగారేమో. ఈ రకంగా మనకు సర్వరోగహరము, ఇంకొకటి సర్వపాపహరము. సర్వపాపహరం ఏంటి? మకారం. అలాగే హికారం. అలాగే సర్వరోగహరం ఏంటి? తుకారం. ఆ తర్వాత మనకు వచ్చేది వకారం. తత్ సవితుర్ వరేణ్యం. వరేణ్యంలో వా వా ఏం చెప్తోందంటే, వకారం వహిని దౌస్థాభం చింతయేచ్చ విచక్షణ భ్రూణహత్యా కృతం పాపం తక్షణాదేవ నశ్యతి. వకారాన్ని ధ్యానం చేస్తే భ్రూణహత్య, భ్రూణం అంటే కడుపులో పిండం అనమాట, అబార్షన్ చేయించుకోవడం. లేకపోతే కొందరు ఏం చేస్తారు, కౌన్సిల్లాగా పిల్లల్ని చంపేయడం, అది కూడా భ్రూణహత్య. కానీ మాస్టర్ ఇంకో యాంగిల్లో చెప్తారు, అదేంటంటే మనకు వచ్చే ఆలోచనల్ని తుంచేయటం, మనకు వచ్చే ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయకుండా మధ్యలోనే కట్ చేసేయటం, అలాంటి చేయకూడదు. ఎందుకంటే వకారం అనేది మోస్ట్ క్రియేటివ్ ఎఫెక్ట్ ఉన్న వర్ణము, అంటే ఒక అక్షరము అని చెప్తారు. ఒక కొత్త శిశువును తయారు చేయాలంటే తల్లి గర్భాన్ని చూస్తే వకారంలాగా ఉంటుందని చెప్తారు. అప్పుడు లెక్చర్స్ వింటున్నప్పుడు నేను విన్నాను, ఒక మనిషి మామూలుగా ఉన్నప్పుడు పొట్ట మామూలుగా ఇలా ఫ్లాట్గా ఉన్న ఒక బిడ్డకి జన్మనిచ్చే ముందు తల్లి పొట్ట ఎలా ఉంటుందంటే వకారం మనం హిందీలో రాస్తే ఎలా ఉంటుందో అలాగా మనిషిలా నిలువు గీతలాగాను పొట్ట ఏమో వకారంలో ఒక సున్నలాగా ఉంటుంది. నిజం ఎలా ఉంటుంది ఆ వకారాన్ని అలాగ చూడటం వల్ల భ్రూణహత్యలు, అబార్షన్స్ చేయించుకోవడం వల్ల వచ్చే దోషాలు, అలాగే మనకు వచ్చిన ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయకుండా దాని మధ్యలోనే ఆపేయటం వల్ల వచ్చే దోషాలు, ఇలాంటివన్నీ పోతాయి. అందుకని దీన్ని బాగా స్టడీ చేయాలి. ఇవన్నీ రోజు ఇందాక చెప్పుకున్నాం మనం, ఒక్కొక్కదానికి ఒక్కొక్క నిమిషం ఇచ్చిన 24 నిమిషాల్లో అన్ని రకాల 24 వర్ణాలని ధ్యానం చేయగలము. ప్రతిరోజు 24 చేస్తుంటే ఈ వర్ణాలకు ఉన్న ఇంకొక విషయం ఏంటంటే ఇవి శక్తులు. వర్ణధ్యానం అంటే కూడా శక్తి ధ్యానం అన్న ఒకటే, మళ్ళీ శక్తి ధ్యానం వేరుగా ఉంటుంది అనుకోకండి. మొట్టమొదటే మనం తత్ అని చెప్పుకున్నప్పుడు బ్రహ్మ విష్ణు శివాత్మకమైన తత్ ఆద్యశక్తి అనమాట. ఆ ఆద్యశక్తిలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉన్నారు. ఆ 3 రకాల స్పందనలు మనకు వస్తాయి. అంటే అక్కడ శక్తి మనలో ఉన్న ప్రాణమయ కోశం ఏదైతే ఉందో అంత శక్తివంతం అవుతుంది. మనస్సులో ప్రజ్ఞ నిండుతుంది, ప్రాణంలో శక్తి నిండుతుంది, శరీరంలో ఆరోగ్యం వస్తుంది. వీటి వల్ల మనం చేయగలిగిన పనులన్నీ సులభంగా ఇబ్బంది లేకుండా చక్కగా చేస్తాం. అందుకని గాయత్రి చేస్తున్న వాళ్ళకి ఆరోగ్యం ఆటోమేటిక్గా వచ్చి చేకూరాలి. రావట్లేదంటే ఇందాక చెప్పుకున్నాం మనం, అన్ని రకాల రోగాలు పోవటానికి ఇంద్రనీలమణిని, పీకాక్ బ్లూని ధ్యానం చేయాలి. తూ తూ అనే అక్షరాన్ని ఇంద్రనీలమణి పీకాక్ బ్లూలో ఉన్నదట్టుగా ఊహించుకుని కూర్చోవడం చేయాలి. ఎంతసేపు చూడగలిగితే అంతసేపు చూడొచ్చు. చూడటం ఎలాగా? ముందుకే చెప్పుకున్నాం ముందర మనం, రకరకాల రంగులతోటి అక్షరాలు రాసుకొని కాగితం మీద అక్షరాన్ని చూడటం, కళ్ళు మూసుకోవటం, అదే రంగులో అక్షరం కాసేపు కనిపిస్తుంది. ఎంతసేపు కనిపిస్తే అంతసేపు చూడటం, ఇంకా తీసేయడం. ఆ తర్వాత తత్ అయిపోయిన తర్వాత సాకి వెళ్ళడం, సా అయిన తర్వాత వీకి వెళ్ళడం, వీ అయిన తర్వాత తూ, అలా వరుసగా 24 అక్షరాలు 24 నిమిషాలు చేసుకోవచ్చు. తర్వాత వచ్చేది తత్సవితుర్ వరేణ్యంలో వా తర్వాత వచ్చేది రే. ఇంకా మన ఆలోచనలు అవి కూడా ఇందాక చెప్పుకున్న చిన్న భ్రూణహత్య అని, మన ఆలోచన సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయట్లేదని. ఇంప్లిమెంట్ చేయకపోతే ఏమవుతుందంటే అవన్నీ కూడా వేస్ట్ అయిపోతుంది. అలా చేయకూడదు. ఆలోచన అనేది కూడా అగ్ని, అగ్ని ఎలా అయితే మండుతూ ఉంటుందో అలాగా ఈ ఆలోచన అనే ఒక రకమైన అగ్నిశిఖ ఏదైతే ఉందో బాగా ఆలోచిస్తే మన బుర్ర వేడెక్కిపోతుంది. ఆ దానికి గుర్తు ఏంటంటే మనం మన ఆలోచనలు అనే అగ్నిని ఎలాగ ఆలోచించాలి, ఎలాగ ఆలోచిస్తే అది తప్పు కాదు అంటే దానికి ఒక క్లూ ఇచ్చారు. యజ్ఞమయంగా ఉండాలి మన ఆలోచన. మన ఆలోచనలు యజ్ఞమయం. యజ్ఞమయం అంటే ఏంటి? యజ్ఞం అంటే దేవ పూజనము, సంగతీకరణము, త్యాగము. ఈ మూడు ఉండాలి మన ఆలోచన. సంగతీకరణం అంటే అందరినీ ఒక చోట ఒక గ్రూప్ ఏర్పాటు చేయడం. దేవ పూజనం అంటే ఇచ్చేవాళ్ళని గౌరవించడం, దేవతలు అంటే ఇచ్చేవాళ్ళని అర్థం. తర్వాత సంగతీకరణం, దేవ పూజనం, త్యాగం, మనకున్నది కొంతన్నట్టు ఆ గ్రూప్కి ఇవ్వగలిగి ఉండటం. ఈ మూడు కలుస్తున్నాయా లేదా మన ఆలోచన అది గమనించుకుంటూ ఉండాలి. ఇలాంటి గమనించుకుంటూ ఉన్నప్పుడు వా అనే అక్షరం సరిగ్గా ఉపయోగించుకున్నట్టు అవుతుంది. వా అనే అక్షరం ఉపయోగించుకోవడం అంటే సింపుల్గా ఇంకా ఒక మాటలో చెప్పుకోవాలంటే మనం చెప్పుకుంటున్న పెద్ద పుస్తకం వైట్ మ్యాజిక్, ట్రిటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్ ఏదైతే ఉందో దాంట్లో చెప్తున్న అన్ని కూడా థాట్ ఫామ్స్ బిల్డ్ చేయటం ఎలాగ. థాట్ ఫామ్స్ అంటే మన ఆలోచన తరంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగ మనం నిర్మించాలి. మనం ఒక ఆలోచన చేస్తుంటే దానికి తగ్గ ఒక రూపం ఏర్పడుతుంది. రెండుసార్లు చెప్పుకున్నాం మనం భైరవాష్టకం, కాలభైరవాష్టకం చదువుతుంటే స్క్రీన్ మీద కుక్క బొమ్మ కనిపించింది ఇంగ్లాండ్లో. అలాగే మనం చేసే ఆలోచనలు అన్నిటికీ కూడా ప్రతిదానికి ఒక రూపం ఉంటుంది. సీక్రెట్ డాక్టర్ ఏం చెప్తుందంటే వెదర్ యూ ఇంటెన్షనల్లీ స్పీక్ ఆర్ అన్ఇంటెన్షనల్లీ స్పీక్ ఇట్ ఈజ్ రికార్డెడ్ అండ్ ఇట్ విల్ నెవర్ డై. మన మాట అనేది ఎప్పుడూ నశించదు. అది ఏం మాట్లాడినా సరే, వేళాకోళం చేసినా సరే, విక్రింతగా మాట్లాడినా సరే, అవతల వాళ్ళని ఏడిపిస్తూ మాట్లాడినా సరే, అవతల వాళ్ళని ప్రోత్సహిస్తూ మాట్లాడినా సరే, అవతల వాళ్ళని బుట్టలో పడేయడానికి మాట్లాడినా సరే, అవతల వాళ్ళని నిజంగా గౌరవిస్తూ మాట్లాడినా సరే, విక్రిస్తూ మాట్లాడినా సరే, వీటిల్లో ఏం చేసినా కూడా ఒక్కసారి మన నోట్లోంచి మాట బయటకు వస్తే ఇట్ విల్ నెవర్ డై. ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎప్పుడు అలాగే ఎలా ఉంటుంది? అక్షరం కదా అది. అందుకని అక్షరం నశించింది కాబట్టి దానికి అక్షరాన్ని పేరు పెట్టాడు. మళ్ళీ ఎవడన్నా వినగలిగితే అవి ఖచ్చితంగా వింటాడు. ఎవడన్నా వినటానికి గురువుగారు కూడా చాలా చోట్ల చెప్తారు, ఇప్పుడైనా మీరు మీలో ఆ కెపాసిటీ పెంచుకుంటే, ఆ కేపబిలిటీ పెంచుకుంటే మీరు కూడా కృష్ణుడు చెప్పిన ఆ భగవద్గీత వినగలరు. అలాగే గురుదేవులు చేతనాకి శిఖర యాత్ర పుస్తకం ఉంది, దాన్ని మీ వేణుగోపాల్ రెడ్డి గారు ట్రాన్స్లేట్ చేస్తారు. దాంట్లో గురుదేవులు బృందావనం వెళ్ళారు, మధుర బృందావనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయన కనిపించాడు. కనిపించినప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తడం ఇలాంటి వాళ్ళు మాట్లాడుకుంటుంటే నిజంగా ఆ సమయంలో పూజ్య గురుదేవులు కూడా అక్కడే ఉన్నట్టు, ఆ సమయంలో ఆయన ఏం చేశారు ఇవన్నీ ఆయనకు అనుభూతి అయినట్టుగా రాసుకుంటారు. ఎలాగ వస్తుంది ఆ రకమైన అనుభూతి అంటే మనలో ఉన్న శక్తి కేంద్రాలు జాగ్రత్త అవటం వల్ల వస్తుంది. ఒకళ్ళు చెప్పడం వేలిసేయి బెలి అనే ఆవిడ కూర్చుంది ఎక్కడ అమెరికాలో, ఎక్కడో హిమాలయాల్లో కూర్చున్నారు మాస్టర్ జ్వాలాకోలు. ఈయన చెప్తుంటే ఆవిడ వింటాం రాయటం. ఈ టెలిపతిక్ ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ థాట్ ఉంది చూసారా, ఇదంతా కూడా సంభవమే, మనం కూడా చేసుకోవచ్చు. కానీ మనం చేసుకోవాలంటే మన రోజు ఎంత దానికోసం స్పెండ్ చేయాలి టైం, అంత స్పెండ్ చేసే టైం మనకు ఉందా? ఉంటే స్పెండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకోవాలి అంటే అడ్వర్టైజ్ ఆన్ వైట్ మ్యాజిక్ లో ఏం చెప్పారు, మనం ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయటం వాటి వల్ల లోకానంతటికి మంచి చేయటం అనేది ఏదైతే చెప్పారో ఆ మొత్తాన్ని వా అనే అక్షరం చెప్తోంది. ఇక్కడ గాయత్రి మంత్రంలో తత్ సవితుర్ వరేణ్యం అన్న దాంట్లో వా అనే అక్షరం సవితుర్ సవితు అయిపోయింది, వా దగ్గరకు వచ్చాం. ఆ వా అనేది మన ఆలోచన యజ్ఞమయంగా ఉండాలి. యజ్ఞమయంగా ఉండాలంటే స్వార్థపరంగా లేకుండా 10 మందికి మొత్తం అందరికీ పనికొచ్చేటట్టు కళ్యాణప్రదంగా ఉండాలి. అది మన ఆలోచన అయి ఉండాలి. అది వా చెప్తాను. ఒక చోటేమో బ్రహ్మవిష్ణు శివాత్మకమైన శక్తిని సంపాదించడం గురించి చెప్పారు, ఇంకొక చోటేమో అన్ని రకాల పాతకాలు, ఉపపాతకాలు, మహాపాతకాలు, అన్ని రకాల రోగాల నుంచి విముక్తి చెప్తున్నారు. ఇంకొక చోటేమో థాట్ ఫార్మ్స్ క్రియేట్ చేయడం, వాటి ఎలాంటివి క్రియేట్ చేయాలంటే యజ్ఞమయంగా మన ఆలోచనలు ఉండాలని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అంటే దీంట్లో లేని జ్ఞానం అంటూ లేదు. చూసారా ఎన్ని రకాలు ఉన్నాయి? ఒకటి గ్రహ బాధల వల్ల వచ్చే రోగాలు పోగొట్టడం, ఇంకొకటి మనం చేసుకున్న కర్మ వల్ల వచ్చే మహాపాతకాలు, పాతకాలు, ఉపపాతకాలు అనే మూడు రకాల దోషాల నుంచి మనకు విముక్తి లభిస్తూ ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే బ్రహ్మవిష్ణు శివాత్మకమైన ఆద్యశక్తి ఏదైతే ఉందో, రక్తశక్తి ఏదైతే ఉందో దాంతో మనం అనుసంధానం అయ్యే పెద్దది చెప్పారు. అలాగే మనకు గ్రహ దోషాల వల్ల వచ్చే అన్ని రకాల రోగాలు పోయే ఇంద్రనీలమని చెప్పారు. అలాగే ఆలోచనలు ఎలా ఉండాలి అని చెప్పారు. ఇన్ని ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క శాస్త్రం ఉన్నది అని అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు వచ్చే రేకారం, ఈ రేకారాన్ని ఎలా ధ్యానించుకుంటున్నారు? రేకారం విమలం, విమలం అంటే ఏ దోషం లేనిది. ఫస్ట్ ధ్యాయత్ శుద్ధ స్ఫటిక సన్నిహం. స్ఫటికం ఎలా ఉంటుంది? ఇటు నుంచి చూస్తే అటు అన్ని కనిపిస్తాయి. స్ఫటికం దగ్గర ఒక ఎర్రటి భూమి పెడితే ఏమవుతుంది? అదంతా ఎర్రగా స్ఫటికంలోంచి ఆ ఎరుపు కనిపిస్తుంది. నీలం పెడితే నీలం కనిపిస్తుంది, ఆకుపచ్చ పెడితే ఆకుపచ్చ కనిపిస్తుంది. అలాంటి శుద్ధ స్ఫటికంలాగా రేకారాన్ని ధ్యానం చేయాలి. పాపం నశ్యతి తత్ క్షిప్రం అగమ్యాగమనోద్భవం. క్షిప్రం అంటే వెంటనే, ఇన్స్టెంట్గా, ఎప్పుడో కాదు. ఈ రేకారం అనేదాన్ని శుద్ధ స్ఫటికంగా నిర్మలంగా ఉన్నది. నర్మదా నది ఎంత శుద్ధంగా ఉంటుందో అలాంటి శుద్ధమైన రేకారాన్ని మనం ధ్యానం చేయటం వల్ల, వెళ్లకూడని ప్రదేశాలకు వెళ్తే, అంటే సపోజ్ కొందరు పబ్లకు వెళ్తారు, కొందరు ఇంకా బార్లకు వెళ్తారు, కొందరు అలా రకరకాలు ఉన్నాయి, ఇంకా కొన్ని కొన్ని ప్రదేశాలు ఉంటాయి. అలాంటి వెళ్లకూడని చోట్లకు వెళ్ళటం వల్ల వచ్చే దోషాలు అవన్నీ పోతాయి. ఇక్కడ ఏంటంటే, మనం ఎలాంటి వాతావరణాన్ని నిర్మించాలనుకుని అనుకుంటామో అదే వాతావరణం వస్తుంది తప్ప కొత్తటి వాతావరణం రాదు, ఇంకో కొత్త వాతావరణం రాదు. మనం ఏ రకంగా నిర్మించాలనుకుంటున్నామో అదే వస్తుంది. దాని గురించి చెప్తున్నారు ఇక్కడ. శుద్ధ స్ఫటికంలాగా నిర్మలమైన రేకారాన్ని ధ్యానించడం వల్ల మనం ఎంత విమలంగా తయారవుతాం అంటే, మనం శుక్రుడి గురించి చెప్పుకుంటున్నప్పుడు ఇసోట్రిక్ ఆస్ట్రాలజీలో విమలాయై నమః, ఓం అమలాయై నమః అని చెప్పుకున్నాం. అమలాయై నమః అనే మంత్రం చేస్తే ఏమవుతుందంటే మనలో దోషాలు అన్ని పోయి మనం పర్ఫెక్ట్ గా ప్యూరిఫై అవుతాం అన్నమాట. ఆ శక్తి ఏదైతే ఉందో అలా ప్యూరిఫై చేస్తే అలాంటి చోట లక్ష్మి ఉంటుంది. మహాలక్ష్మి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని ముగ్గురు గురించి చెప్పుకుంటాం మనం, హ్రీంకారం, శ్రీంకారం, క్లీంకారం. దాంట్లో ఆ మహాలక్ష్మి ఉండాలి అంటే పర్ఫెక్ట్ క్లీన్లీనెస్ ఉండాలి, పర్ఫెక్ట్. ఇంకా మళ్ళీ దాంట్లో డౌట్ ఉంటాయి. అలాంటివి రావాలంటే మనకు ఈ రేకారాన్ని మనం బాగా ధ్యానం చేయాలి. ఈ రేకారాన్ని శుద్ధ స్ఫటికంలాగా ధ్యానం చేయాలి. అంటే మనకు కొన్ని పేపర్ వెయిట్లు పెడతాం చూసారు, పేపర్ వెయిట్ పెట్టినప్పుడు దాంట్లో మధ్యలో రకరకాల పూలు ఆకులు ఉన్నట్టుగా ఉంటుంది పేపర్ వెయిట్ పెట్టుకుని. అక్కడ అది కాక మిగతా అంతా స్ఫటికం అనమాట, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అలాంటి అక్షరం ఒకటి ఊహించుకోవాలి, రే అనే అక్షరాన్ని అలా ఊహించి చూస్తూ కూర్చోవాలి. చూస్తూ కూర్చోవడం వల్ల ఏమవుతుంది? వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళటం వల్ల మనం ఎక్కడెక్కడ తప్పుగా మనసుని ఉపయోగించాం దానివల్ల వచ్చే దోషాలు ఇవన్నీ పోతాయి. మరి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆఫీస్ పనుల మీద వెళ్లాల్సి వస్తుందండి, ఏం చేయమంటారు? అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే నికారం, నీ తత్సవితుర్ వరేణీయం అభక్ష్య భక్ష్యా తూతో భవతి. అభక్ష్య భక్ష్యా తూతో భవతి అంటే తినకూడనే తినటం వల్ల వచ్చే దోషం నుంచి నన్ను విముక్తుణ్ణి చెయ్యి, పవిత్రుణ్ణి చెయ్యి. పూతో భవతి అంటే పవిత్రుణ్ణి చెయ్యి. దానికి ఈ అక్షరం అనమాట. నికారం చింతయే యోగి శుద్ధ స్ఫటిక సన్నిహం అభక్ష్య భక్షణం పాపం తక్షణాత్ ఏవ నశ్యతి. తినకూడనే తిన్నాం, వెంటనే కడుపు నొప్పి వస్తుంది. ఎక్కడికో వెళ్ళాం, ఇప్పుడు మేము మొన్న గోదావరి స్నానాలకు వెళ్ళాం. గోదావరి స్నానం చేయాలంటే అది చూస్తే ఎవరు స్నానం చేయరు, అంత బాగా బురద మట్టి చెత్త చెదారం అంతా ఉందా. దిగి స్నానం చేయక తప్పదు, చేసాం. అలాంటప్పుడు ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఈ నికారాన్ని శుద్ధ స్ఫటికంగా ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా తగ్గాలి. హోటల్కి వెళ్ళాం, తిన్నాం, ఇంటికి రాగానే కడుపు నొప్పి వచ్చింది, లేకపోతే అక్కడే కడుపు నొప్పి వచ్చేసింది. ఇప్పుడు మందు వేసుకునే టైం లేదు, ఏం చేయాలి? వింటున్న మీరు ఎవరైనా బాగా నికారం ధ్యానం చేయగలిగిన వాళ్ళు ఉంటే కనుక కాసేపు ఆ నికారం ధ్యానం చేస్తే పక్కన ఉన్నవాడికి ఆ రోగం తగ్గుతుంది. మనం ఎలాగ హెల్ప్ చేయొచ్చు పక్క వాళ్ళకి? ఎవరికన్నా హెల్ప్ చేయాలి, ఎవరికన్నా హెల్ప్ కాదు అది, సర్వీస్. ఎలాగ సేవ చేయాలి అనే ఆలోచన ఉంటే ఇది బాగా నేర్చుకున్నారు అనుకోండి. కొందరు ఉంటారు ఎన్ని తిన్నా ఏమవు, కొందరికి ఎప్పుడూ తినేవి కాకుండా ఒకటి ఎక్స్ట్రా ఏదన్నా ఒకటి తింటే వెంటనే కడుపు నొప్పి, లేకపోతే వాంతి అయిపోవడం, లేకపోతే వికారం వచ్చేయడం, తలనొప్పి వచ్చేయడం, బాగా ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు ఈ నికారం అనేది బాగా ఎక్స్పర్ట్ అయ్యింది ధ్యానం చేయడంలో ఉంటే తినకూడని వస్తువు తినటం వల్ల కలిగిన పాపం త్వరగా నశిస్తుంది. ఏ విధమైనటువంటి బాధ ఉన్నవాడైనా ఈ ధ్యానం చేయాలి. అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ బ్రహ్మాండం పనిచేస్తుంది. ఒక నక్స్వామిగా యాంటీక్రుడు ఆర్థికాలు ఇలాంటివి వేస్తే ఎలా పనిచేస్తుందో అలాగే టక్మని నికారం ధ్యానం చేయటం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. నికారం చింతయేది యోగి శుద్ధ స్ఫటిక సన్నిహం, అది శుద్ధ స్ఫటికంలాగా ఉండాలి. నికారం ఇదైన తర్వాత యకారం తత్ సవితర్ వరేణ్యం వరేణ్యంలో యా యకారం తారకం వర్ణం ఇందుశేష విభూషితం యోగినాం వరదం ధ్యాయేత్ బ్రహ్మహత్య వినాశం. బ్రహ్మహత్య చేయటం వల్ల వచ్చే అంటే బ్రాహ్మణ్ణి చంపడం వల్ల వచ్చే దోషం ఏదైతే దానికి ఇదివరకు ఏం చేశారు, శివలింగ ప్రతిష్ట. ఇప్పుడు శ్రీరామచంద్రుడు కూడా రావణాసురుడు రావణ అసురుడు అంటున్నాం కానీ రావణ బ్రాహ్మణుడు, వాడిని చంపినందుకు ఏం చేశారు ఆయన రామలింగ క్షేత్రంలో ఒక శివ స్థాపన చేశారు, శివలింగ స్థాపన. అలాగా శివలింగ స్థాపన చేయటం వల్ల బ్రాహ్మణ హత్య చేసిన దోషం పోతుంది అని శాస్త్రం. అలాగే యకారం అనేది ధ్యానం చేయటం వల్ల చంద్రుడు లాంటి వర్ణం కలిగిన యకారాన్ని ధ్యానం చేయటం వల్ల, అంటే చంద్రుడు తారకలతో కూడి ఉన్నప్పుడు అంటే ఎప్పుడు ఉంటాడు, ఒకసారి చూడాలి ఆకాశం చేసి చూసి ఆ రకమైన రంగుని యకారం అనే అక్షరాన్ని ఆ రంగులో అలా చూస్తూ కూర్చుంటాడు. చూస్తూ కూర్చుంటే బ్రహ్మహత్య వలన జరిగిన దోషం పోదు. ఈ రకంగా యకారం అయింది. తర్వాత భకారం కృష్ణవర్ణంతు నీలమేఘ సమప్రభాం ధ్యాత్వా పురుషహత్యాది పాపం నాశేతి ద్విజ. కృష్ణుడు ఏ రంగంలో ఉంటాడు, కృష్ణవర్ణం అంటే నీలమేఘశ్యామం. నీలమేఘం ఎలాగ ఉంటుందో, వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘం ఎలా ఉంటుందో అలాంటి రంగులో భకారాన్ని ధ్యానం చేయటం వల్ల మనకు పురుషుణ్ణి హత్య చేసిన దోషం పోతుంది. ఇక్కడ పురుషుడన్ని ఏమి ఇచ్చారంటే సాక్షిభావంగా ఉండకుండా ఉండటమే పురుషుణ్ణి హత్య చేయటం అంటే అని మాస్టర్ ఇచ్చారు. సాక్షిభావంగా ఉండటం అంటే ఏంటి, మనలో ఒక జీవుడు ఉంటాడు, పరమాత్మ ఉంటాడు. పరమాత్మ ఎప్పుడూ సాక్షిగా ఉంటాడు, జీవుడు ఎప్పుడు కూడా ఈ దేహం ఇంద్రియాలతో కూడి అన్ని అనుభవిస్తుంటాడు, రోగాలు రొప్పులు సంతోషం దుఃఖం ఇలాంటివన్నీ. కానీ భగవంతుడికి అది లేదు, మనం ఒరిజినల్గా భగవత్ స్వరూపులం కాబట్టి మనం సాక్షిగా ఉండడానికి సాధన చేసుకోవాలి. ఆ సాక్షిగా ఉండకుండా ఉండటం వల్ల వచ్చే భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి సాక్షిగా ఉండాలి కాబట్టి ఆ సాక్షిగా ఉండడానికి ఇప్పుడు ఈ భకారం ఉపయోగపడుతుంది. ఆ సాక్షిగా ఉన్న పురుషుణ్ణి నిరంతరం మనం గుర్తుంచుకోవడానికి ఈ భకార వర్ణం ధ్యానం చేయాలి. ఈ భకార వర్ణం నీలమేఘశ్యామం, అందుకని కృష్ణుడు కానీ రాముడు కానీ ధ్యానం చేస్తే మనకు సాక్షిగా ఉంటాం. అంటే సాక్షిగా ఉంటాం అంటే ఏంటి, తెర మీద బొమ్మలు పడుతుంటే పోతుండే తెర ఏం చేయదు అలా ఉంటుంది, పాపంగా ఉంటుంది, సాక్షిగా ఉంటుంది అన్నమాట. అంటే ఇన్వాల్వ్మెంట్ ఏం ఉండదు, అలాంటి స్థితి వస్తుంది. ఇది భకారం. ఇదే భ అనే అక్షరంకి వ్యాఖ్యానంలాగా ఉంటుందేమో, ఇలాంటి సాక్షి చైతన్యంలో నిలబెట్టేది మనకు షోడశి. షోడశి మంత్రంలో ఉన్న 16 అక్షరాలు మీ అందరికీ తెలిసింది. కయైల హ్రీం కసకహల హ్రీం సకల హ్రీం శ్రీం. ఇది చేయటం వల్ల మనిషి అన్ని రకాల జ్ఞానం సంపాదిస్తాడు, సాక్షిగా ఉంటాడు. అదే విషయం మొత్తం కూడా భకారాన్ని ఈ నీలమేఘ శ్యామంగా ధ్యానం చేయటం వల్ల వస్తుంది. సాక్షిగా మనం సాక్షి చైతన్యాన్ని అందుకోగలం. ఇంత విశేషం ఉంది ఈ భ అనే అక్షరంలో. తర్వాత గోకారం రక్తవర్ణంచ కమలాసన సంస్థితం గోహత్యాది కృతం పాపం ధ్యాయేత్ నశ్యత రక్షణ. గోహత్య అనేది తక్షణం పోవాలి అంటే ఏం చేయాలి, పద్మం మీద ఎర్రటి ఎరుపులో ఉన్న నెత్తురు ఎలా ఉంటుందో ఆ ఎరుపులో ఉన్న గో అనే అక్షరాన్ని ధ్యానం చేయాలి. భర్ గో గో. ఈ గో అంటే ఇంద్రియాలు, గో అంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు. వీటిని హత్య చేయడం అంటే ఏంటి, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మనం ఏమైనా హత్య చేయగలం అంటే సూర్యుడి నుంచి కిరణాలు వస్తూ దాంతోపాటు ప్రజ్ఞ మనకు భూమి మీదకి వస్తూ ఉంటుంది, మనం దాన్ని గ్రహించకుండా వదిలేయటం, దాన్ని ఉపయోగించుకోకుండా వదిలేయటం. అలాగే ఇంద్రియాలకు లోబడి అనారోగ్యం పాలవటం, ఇంద్రియాలకు లోబడి మన అసలు స్థితిని మర్చిపోవటం, ఇంద్రియాలకు లోబడి భ్రష్టు అలాగే నాశనం అయిపోతుంది. ప్రణశ్యతి అంటాడు కృష్ణుడు, అంటే నేను సంపూర్ణంగా పాడైపోతాడు. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధో విజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిర్భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇంద్రియాలకి అర్థాలు ఉంటాయి, అంటే కంటికి చూడటం, చెవికి వినటం, నాలికి రుచి చూడటం, ముక్కుకి వాసన చూడటం, చర్మానికి స్పర్శ సుఖం అనుభవించడం, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇంద్రియాలకి విషయాలు. వీటిల్లో చిక్కుకోవటం వల్ల ఏమవుతుందంటే వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవటం వల్ల ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే, వాటితో మనకు సంఘం అంటే ఒక అటాచ్మెంట్, సంగాత్సం జాయతే కామ, మళ్ళీ కావాలనిపిస్తుంది. ఒకసారి ఐస్ క్రీమ్ తిన్నాం, గొంతు సవరించుకుంటున్నాం, ఏంటంటే ఐస్ క్రీమ్ తిన్నాం కొంచెం గొంతు నొప్పిగా ఉంది, రెండు రోజులు మూడు రోజులు అయిన తర్వాత తగ్గిపోతుంది, మళ్ళీ ఆ రోజు ఐస్ క్రీమ్ తిన్నాం, ఏదో బ్లాక్ కరెంట్ చాలా బాగుంటుంది, లేకపోతే గోవాలో ఐస్ క్రీములు బ్రహ్మాండంగా చేస్తారు, ఎన్నో రకాలు మనం టీవీలో చూపించారు, ఒకసారి తింటే బాగుంటుంది. జాయదో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే, సంగాత్సం జాయతే కామ, ఎప్పుడైతే దానికి మనకు ఒక రిలేషన్ వచ్చేసిందో, అటాచ్మెంట్ వచ్చిందో, వెంటనే మనకు అది తినాలి అని కోరిక పెరిగిపోతుంది. కామ, కామాత్ క్రోధోపి జాయతే, అది తినలేదు అనుకోండి వెంటనే కోపం వస్తుంది, ఎవడడ్డొస్తే వాడి మీద అందరికీ చిరాకు పరాకు ఎగరటం, నాకు ఆపల్లో ధామ్ ఢూమ్ అని ఇవన్నీ వస్తుంది. కామాత్ క్రోధో విజాయతే, కోపం వస్తుంది, క్రోధాత్ భవతి సమ్మోహ, క్రోధం వలన ఏమొస్తుంది, సమ్మోహ అంటే అసలు తప్పు చేయడం కాదు, ఇంకా ఎక్కువగా వాడు తప్పు చేయడానికి సిద్ధమైపోతాడు. సమ్మోహ స్మృతి విభ్రమ, సమ్మోహం చేయడం వల్ల మర్చిపోతాడు, స్మృతి అంటే తనేడో మర్చిపోతాడు, తను మనిషిననే మర్చిపోతాడు. వాడు స్మృతి భ్రంశాత్ బుద్ధినాశం, బుద్ధి పోవటం ఎందుకు అవుతుందంటే స్మృతి పోవటం వల్ల. నేను స్మృతి పోతుంది, నేను మనిషిననే స్మృతి పోవటం వల్ల, నేను మనిషిననే స్మృతి ఎందుకు పోతుంది, కోపం రావడం వల్ల, కోపం ఎందుకు వస్తుంది, కోరిక రావడం వల్ల, కోరిక ఎందుకు వస్తుంది, దాన్ని మళ్ళీ మళ్ళీ కలుసుకోవటం వల్ల, మళ్ళీ మళ్ళీ కలుసుకోకుండా ఉంటే ఈ ఘోరంతా లేదు అని చెప్తాను. సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశం, బుద్ధినాశనం అయితే ఏమవుతుందండి అంటే బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధినాశనం అయిన వాడు నశిస్తాడు. ఈ రకంగా నశించడానికి కారణం ఏమిటో భగవద్గీతలో అర్జునుడు 8 స్టెప్పుల్లో చెప్పాడు సరిగ్గా, నశించడానికి కానీ బాగుపడటానికి కానీ 8 స్టెప్పులు ఉంటాయి. అష్టాంగ యోగం, ధ్యాన ధారణ సమాధి అని ఏమి చెప్పారు, యమనీయం ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం ధ్యాన ధారణ సమాధి, 8 బాగోవటానికి, యోగం రావటానికి, అలాగే 8 పాడైపోవడానికి, 8 స్టెప్లో వాడు పాడైపోతుంది. స్మృతి లబ్ధ అని చెప్తాడు అంటే కృష్ణుడికి, అర్జునుడు ఏం చెప్పాడు, నీకు స్మృతి వచ్చిందంటే స్మృతి లబ్ధ, ఇది మనకు గోకారం అనేదాన్ని ఎర్రటి ఎరుపులో ధ్యానం చేయటం వల్ల ఈ కిరణాల నుంచి వచ్చే ప్రజ్ఞను మనం పట్టించుకోకుండా ఉంటాం, దానివల్ల వచ్చే తప్పు ఇవన్నీ కూడా పోతాయి, పోయి మనం సుఖంగా ఉంటాం. ఈ రకంగా మనం ఇవాళకి సగం వరకు చెప్పుకున్నాం, ఇవాళ క్లాసులో సగం వరకు చెప్పుకున్నాం, మిగతా అక్షరాల గురించి, మిగతా ఉన్న విశేషాల గురించి నెక్స్ట్ క్లాస్లో మనం పూర్తిగా ప్రయత్నం చేద్దాం కంప్లీట్ చేసుకోవడానికి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.